My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం జూలై 25, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలికేస్తోంది మీ భావరాజ్ పద్మిని. గత వారం మనం ఎన్టీఆర్ గారు నటించిన కన్యాశుల్కం సినిమా తాలూకు విశేషాలని గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం నటుల నటన గురించి. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించడానికి ఎంతగానో ప్రయత్నం జరిగింది. ఈ చలన చిత్రంలో ముగ్గురి నటన బాగా చెప్పుకోదగ్గది. లుబ్ధావధానులుగా గోవిందరాజుల సుబ్బారావు గారిది, రామప్ప పంతులుగా సిఎస్ఆర్ గారిది, మరియు మధురవాణిగా సావిత్రి గారిది. ముగ్గురు కూడి ఉన్న దృశ్యాలన్నీ కూడా నటనను అత్యున్నత స్థితికి తీసుకువెళ్ళినవే. వీరితో పాటుగా అగ్నిహోత్రావధానులుగా వేసిన విన్నకోట రామప్ప పంతులు గారి కూడా నటనలో పొంకంచడకుండా పాత్రకు న్యాయం చేశారు. నందమూరి తారక రామారావు గారు ప్రతి నాయకుడు వంటి నాయక పాత్రను చక్కగా పోషించారు. సినీ నిర్మాణం చేపట్టి మన ఎన్టీఆర్ తీసిన పిచ్చి పుల్లయ్య సినిమా ఫ్లాప్ అయినా ఆయన తగ్గలేదు. ఈసారి అదే ధోరణిలో తోడు దొంగలు తీశారు. బ్యానర్ పేరు కూడా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని మార్చారు. కానీ ఫేట్ మారలేదు. సేమ్ సీన్ రిపీట్ అయింది. అయినా ఎన్టీఆర్ బాధపడలేదు, భయపడలేదు. జనం అభిరుచి ఇలా ఉందన్నమాట అని విశ్లేషించుకున్నారు. వాళ్లకు కావలసిందే ఇస్తే పోలా అని నిశ్చయించుకున్నారు. అలా జయసింహ సినిమా పుట్టింది. ఫక్తు జానపదం సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత పాండురంగ మాత్యం తీస్తే అదో క్లాసిక్ అయ్యి కూర్చుంది. సీతారామ కళ్యాణం కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. రావణాసురుణ్ణి హీరోగా చూపించిన ఈ సినిమా ఎన్టీఆర్ని పై అంతస్తులో కూర్చోబెట్టింది. అటుపై గులేబ కావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామ, కోడలిదిద్దిన కాపురం, శ్రీకృష్ణ సత్య, తాతమ్మ కళ, వేములవాడ భీమ కవి, దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీం అనార్కలి, డ్రైవర్ రాముడు, చండశాసనుడు, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర, ఇలా ఒకదాన్ని మించిన సినిమా మరొకటి తీశారు. కంటెంట్ పరంగాను సక్సెస్ పరంగాను అన్నీ నాణ్యమైన సినిమాలే. ఎన్ఏటి రామకృష్ణ ఎన్ఏటి ఎన్టీఆర్ ఎస్టేట్స్, రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్, ఇలా సంస్థ పేరును ఎన్నిసార్లు మార్చినా కూడా ఎన్టీఆర్ కళాత్మక ఆదర్శం వేషమెత్తు కూడా మారలేదు. హీరోగా, దర్శకునిగా ఎంత ఎత్తుకు ఎదిగారో నిర్మాతగా కూడా అదే ప్రభావాన్ని కనబరిచారు. ముఖ్యంగా ఈ సంస్థలో ఆయన చేసిన ప్రయోగాలు, ఎన్నుకున్న కథాంశాలు, కొత్త వాళ్లను ప్రోత్సహించిన తీరు, నిర్మాణ శైలి, సంగీతం మీద శ్రద్ధ, ఇవన్నీ భావితరాలకు ఖచ్చితంగా పెద్దవాళ్ల శిక్షలా ఉపయోగపడతాయి. వహీదా రెహమాన్, బి సరోజాదేవి, గీతాంజలి, నాగరత్నం, కెఆర్ విజయ లాంటి కథానాయకులంతా అభినయ అక్షరాభ్యాసం చేసింది ఎన్టీఆర్ సంస్థలోని. చివరకు హరికృష్ణ, బాలకృష్ణల అరంగేట్రానికి కూడా ఈ సంస్థే వేదిక అయింది. తను డైరెక్ట్ చేయడమే కాకుండా డి యోగానంద్ అటువంటి వాళ్ళందరికీ ఎన్టీఆర్ బ్రేక్ ని ఇచ్చారు. ఇక సముద్రాల జూనియర్, సినారే, కొండవీటి వెంకట కవి, నాగభైరవ కోటేశ్వరరావు, రతన్ బాబు లాంటి రచయితలు, రవికాంత్, నగాయిచ్, కెఎస్ ప్రకాష్, నందమూరి మోహన కృష్ణ లాంటి ఛాయాగ్రాహకులు ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్లో సుప్రసిద్ధ స్వరకర్తలు రవీంద్ర జైన్, సి రామచంద్రతో తెలుగు పాటకు బాణీల ఓణీలు కట్టించారు ఎన్టీఆర్. దాదాపుగా విశ్రాంతి జీవనం గడుపుతున్న గాలిపెంచల నరసింహారావుతో సీతారామ కళ్యాణం కోసం చిరస్మరణీయమైన సంగీతాన్ని రాబట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఎంచుకున్న కథాంశాల్లో గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. మనకు చాలా గొప్ప నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఎన్ఏటి కూడా ఖచ్చితంగా ఆ జాబితాలో అగ్రతాంబూలం అందుకునే సంస్థే. ఎన్టీఆర్ ఏ నేపథ్యాన్ని వదల్లేదు. జానపదం, పౌరాణికం, చారిత్రకం, సాంఘికం అన్నింట్లోనూ దడదడలాడించేశారు. అసలు ఈ నాలుగు నేపథ్యాలతో సినిమాలు తీసి జయభేరి మోగించిన నిర్మాణ సంస్థ ఇదొక్కటే, నో డౌట్. అలాగని ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంతోనే ఆగిపోలేదు. సినిమా థియేటర్లు కట్టారు, స్టూడియో పెట్టారు, చివరకు పంపిణీ సంస్థ కూడా నెలకొల్పారు. ఇలా నాలుగు విభాగాల్లోనూ రాణించిన తొలి సంస్థగా ఎన్ఏటి ఓ రికార్డుని సృష్టించింది. ఎన్టీఆర్ కళల క్షేత్రం ఎన్ఏటి. ఆయన పిల్లలు కూడా తండ్రి బాటలోనే నడిచారు, నడుస్తున్నారు. పిచ్చి పుల్లయ్య మొదలుకుని వెంకటాద్రి వరకు ఈ సంస్థ ఆధ్వర్యంలో 43 సినిమాలొచ్చాయి. ఏవిఎం తర్వాత ఒక కుటుంబం ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా నిర్వహించబడుతున్న సంస్థ ఇదొక్కటే. ఎన్టీఆర్ వేసిన పునాది అటువంటిది. మరి జయసింహ, ఎన్టీ రామారావు గారు కథానాయకుడిగా ఆయన స్వంత బ్యానర్ నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్పై డి యోగానంద్ గారి దర్శకత్వంలో వచ్చిన 1954 నాటి జానపద కథా చిత్రం. మాళవదేశ మహారాజు మరణించగా అతని తమ్ముడు రుద్రసింహుడు అంటే ఎస్వి రంగారావు గారు పరిపాలిస్తూ ఉంటారు. గతించిన రాజకుమారుడు మరియు రాజ్యానికి వారసుడు జయసింహుడు అంటే మన ఎన్టీఆర్, రుద్రసింహుని కుమారుడు విజయసింహుడు మన కత్తి కాంతారావు గారండి. రాజ్యాన్ని పూర్తిగా కబళించడానికి వారసుడైన జయసింహుణ్ణి అంతమొందించడానికి రుద్రసింహుడు 2 సార్లు ప్రయత్నిస్తాడు. ఇది తెలిసిన జయసింహుడు రాత్రికి రాత్రి దేశం విడిచి వెళ్ళిపోతాడు. పొరుగుదేశపు రాజును శత్రువులు బంధిస్తారు. అతని కుమార్తెను దొంగలు అపహరిస్తారు. ముందుగా రాజకుమారి వహీదా రెహమాన్ని, ఆ తర్వాత మహారాజుని రక్షిస్తాడు జయసింహుడు. పరదేశంలో తన పేరు భవానీ అని చెప్పుకుంటాడు. జయసింహుడు ఆ రాజ్యంలోని రణధీర్ అనే వీరుడి ఇంట్లో ఆశ్రయాన్ని పొందుతాడు. రణధీర్ కొడుకు సుబుద్ధి, కూతురు కాళింది. కాళింది తన ఇంట్లో ఉన్న జయసింహుడిని ప్రేమిస్తుంది. జయసింహుడు రాజకుమారి అంతకు ముందే ప్రేమించుకున్నారు. రాకుమారిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు సేనాధిపతి. రుద్రసింహుడు పంపిన ప్రచండుడు, సేనాధిపతి ఇద్దరూ కలిసి వ్యూహం పన్ని మహారాజును బంధిస్తారు. వారిని రక్షించడానికి వెళ్లిన జయసింహుణ్ణి కూడా బంధిస్తారు. జయసింహుడు తనను సోదరులా భావిస్తున్నాడని తెలుసుకున్న కాళింది త్యాగ బుద్ధితో జయసింహుని రక్షించి ఆ ప్రయత్నంలో ప్రాణాలని కోల్పోతుంది. విజయసింహుడి సహాయంతో జయసింహుడు శత్రుఘ్నం చేస్తాడు. రాజద్రోహి అయిన రుద్రసింహుడు కూడా కొడుకు చేతిలో మరణిస్తాడు. జయసింహుడు రాజ్యాధికారాన్ని చేపడతాడు. జయసింహ సినిమాకు ఆధారం ఒక నవల. వెంకట పార్వతీశ కవులు రాసిన వీర పూజ అనే నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా 1955 విడుదలై ఘన విజయాన్ని సాధించింది. జానపద చిత్రాలను ప్రేక్షకులు విజయవంతం చేస్తున్నారన్న పొరవడిని నిరూపిస్తూ నిర్మాతగా ఎన్టీఆర్కి తొలి విజయంగా నిలిచింది జయసింహ సినిమా. ఆ తర్వాత జూపిటర్ పిక్చర్స్ అనే బ్యానర్పై నిర్మించబడిన సినిమా సంతోషం. ఈ సినిమాకు వెలైకరి అనే తమిళ సినిమా ప్రామాణిక మాతృక. దీనికి దర్శకత్వం సిపి దీక్షిత్ గారు వహించగా ఎం సోమసుందరం గారు నిర్మించారు. ఇందులో నందమూరి తారక రామారావు గారు, అంజలిదేవి గారు, జమున, జగ్గయ్య, రాజసులోచన, రేలంగి వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఎంఎస్ విశ్వనాథన్ గారు, వి రామ్మూర్తి గారు అందించారు. ఈ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ ఎన్టీఆర్ మరొక సినిమా తెనాలి రామకృష్ణ. ఇది డిసెంబర్ 1, 1956 విడుదలైంది. కత్తులను ఘంటములు కథను తొక్కినవట, అంగళ్ళ రత్నాలు అమ్మినారట అచట, నాటి రాయల కీర్తి నేటికి తలపోయే తుంగభద్రానది సోయ మాలికలందు ఆడవే జలకమ్ములాడవే అంటూ విజయనగర సామ్రాజ్య ప్రాభవాన్ని వర్ణిస్తారు డాక్టర్ సినారే గారు. అలా తిమ్మరుసు తీయుక్తి కృష్ణరాయల కీర్తి అష్టదిగ్గజాల వైశిష్ట్యాన్ని, భువన విజయకు ప్రాభవ వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు ఒక మంచి పాటని ఈ సినిమాలో నుంచి విందాం. వెండితెర వెల్పులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగుకొండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష ప్రాశస్త్యాన్ని విశదీకరిస్తూ తనకి ఆ భాష ఎందుకంత ఇష్టమో చెబుతాడు రాయలు తన ప్రియతమ మహారాణి అడిగిన చిన్న సందేహానికి. తాను స్వతహాగా కవి అయి ఉండి తన కవికుల పక్షపాతాన్ని అష్టదిగ్గజాల రూపంలో నెలకొల్పి నేల 4 చెరగుల తనకు తానే సాటి అనిపించుకుంటాడు. అంగ అర్థ గజబలాల సాయంతో అప్పాజీ రాజకీయ చతురతతో భువన విజయ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేస్తాడు రాయలు. తెలుగు సంస్కృత భాషల వ్యాప్తికి కృషిలో భాగంగా తన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కవులకి స్థానం కల్పించి భువన విజయానికి వన్నెతెస్తాడు రాయలు. ఆ అష్టదిగ్గజాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. వారిలో రామలింగుడు ఇంకా ప్రత్యేకం. నేను నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతానంటూనే చెప్పుకుంటాడు. రాయల సభలో కొలువుకి వచ్చినప్పుడు తన పరిచయ వాక్యాల్లో నేను నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతానంటూ చెప్పుకుంటాడు రామలింగుడు. తండ్రి గార్లపాటి రామన్న మంత్రి, రాయల ముఖ్యమంత్రి తిమ్మరసు అప్పాజీ సహాధ్యాయులు కావడం వల్ల అప్పాజీకి కొంచెం అభిమానం ఎక్కువే మన రామలింగుడంటే. సంగీత సాహిత్యాల్లో శిష్ట వ్యాకరణ జ్యోతిష్య మీమాంసాదుల్లోనైతేనేమి, సంస్కృతాంధ్రాల్లోనైతేనేమి జగన్మాత అనుగ్రహం పొందినవాడవడం వల్ల భువన విజయానికి ఒక ప్రత్యేకతగా వికట కవిగా ప్రసిద్ధి చెందుతాడు రామలింగుడు. ఈ సినిమాలో నటీనటులంతా అగ్రతాంబూలానికి అర్హులే. తెర వెనుక కళాకారుల సమిష్టి కృషికి ఇదొక నిదర్శనం. రాయలుగా రామారావు, రామలింగుడిగా అక్కినేని, తిమ్మరసుగా నాగయ్యల నటన నభూతో నభవిష్యతి. ఓ ప్రత్యేక గూఢచార నత్తకి పాత్రలో డాక్టర్ భానుమతి కనిపిస్తారు. ఇందులో ఆవిడ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సినిమాలో సంధ్య అంటే తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రిని జయలలిత తల్లి రాయల భార్యగా నటించారు. ముక్కామల, వంగర, మిక్కిలినేని, జమున, మాస్టర్ వెంకటేశ్వర్, బాలసరస్వతి ఎవరికి వారే తమ పాత్రలకి ప్రాణం పోశారు. విక్రమ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్పై సికే వెంకటరామయ్య గారు రచించిన నాటకం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య గారు, సంగీతం హిట్ పైర్ విశ్వనాథన్ రామ్మూర్తి గారు, గాయనీ గాయకులు ఘంటసాల, మాధవ పెద్ది, లీల, ఆర్ బాలసరస్వతి, సుశీల, కోమల మొదలైన వారు గాయనీ గాయకులుగా వ్యవహరించారు నిర్మాత దర్శకుడు బిఎస్ రంగా గారు. అసలు కృష్ణదేవరాయలు ఎలా ఉంటాడో తెలీదు, కానీ ఉంటే ఇలాగే మాత్రం ఉండాలనిపించారు ఎన్టీఆర్. ఆయన స్ఫురద్రూపం అటువంటిది. అలాగే రామలింగుడుగా అక్కినేని కూడా ఎన్టీఆర్తో పోటీపడి నటించారు. మిగతా పాత్రలన్నీ బంగారానికి బన్నెదిద్దినట్టే అమరాయి. ప్రథమార్థమంతా రామలింగడి చతురోక్తులతో పాండిత్య ప్రకర్షలతో నడిపించి, ద్వితీయార్థం రాజకీయ చాతుర్యం, గూఢచార్యం, లౌక్యం, రాజభక్తి, దేశాభిమానాలతో మిళితం చేసి నడుస్తుంది కథ. కాశీ నుంచి వచ్చిన ఇంకో వ్యాకరణ పండితుణ్ణి ఓడించడానికి అతనితో తలపడాలని కబురొస్తే, ఈసారి తాతాచార్యుల వారు, అప్పనా ఏం విన్నావో అప్పగిచ్చమంటే, వంగర చిన్నపిల్లాడిలాగా, అయ్యా తమరు రేపా కాశీ పండితుణ్ణి వాగ్యుద్ధంలో ఢీకొంటారనిన్ని, అతని మాడు వాయగొడతారనిన్ని అంటూ చెప్పగానే అతణ్ణి నీ మొహం అనిన్ని అని చీత్కరించి, అప్పనా నీ బుద్ధిలో దద్దోజనం పసేగాని పులిహార ప్రభావం రవ్వంత కూడా కనపడట్లేదు అని అప్పన్నని రెచ్చగొట్టి, ఎదుటి పలం తెలియకుండా ఎదిరిస్తే జయాపజయాలు ఎవరివో తెలీదు. అందువల్ల ఆ కాశీ పండితుడి మీదకు రామలింగణ్ణి ఎరవేసి ఫలితం రాబట్టాలని పథకం వేస్తాడు తాతాచార్యులు. రామకృష్ణుడితో మాట్లాడి ఆ కాశీ పండితుడి మీదకి ఉసిగొల్పమంటాడు. అలాగే అని బయలుదేరి రామలింగడి ఇంటికి వెళ్ళి ప్రయత్నించి ఒప్పిస్తాడు అప్పన. తర్వాత రోజు రాజసభలో ఆ పండితుడు తన పాండిత్యం ప్రదర్శిస్తూ కొండవీటి సీమలో అనవేమారెడ్డిని వర్ణిస్తూ చెప్పిన రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలప నన్నయ్య వేమ ధరణి పతికి భావ భవభోగ సత్కళ భావములను అంటుండగా, అందుకుని దాని అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య చెబుతా, ఈలోగా మీరు ఈ పద్యాన్ని గురించి కొంచెం ఆలోచించండి అంటూ రామలింగుడు చదివిన పద్యం తెలియని వారుండరు. అసలు ఈ పద్యం వినగానే రామలింగుడే గుర్తొస్తాడు అనడంలో ఔచిత్యం లేదు. మేకతోకకు మేకతోకకు మేకతోక మేక మేకతోక అంటూ తికమక పెట్టి ఆ పండితుణ్ణి వెళ్ళగొడతాడు రామలింగుడు. ఇలా అన్ని వేళలా భువన విజయపు వైభవాన్ని మిగిలిన కవి దిగ్గజాలతో కలిసి నిలబెడుతూ బహమనీ సుల్తాన్ల కుట్రల్ని కుతంత్రాల్ని అప్పాజీ సహాయంతో ఛేదించి, బాబర్ చక్రవర్తిని తన వాక్పటిమతో మెప్పించి అతని గజబలాన్ని బహమనీ సుల్తాన్లకి సాయమివ్వకుండా ఆపించి, రక్తపు బొట్టు చిందకుండా విజయనగర సామ్రాజ్యానికి విజయాన్ని సాధించి పెడతాడు మన రామలింగుడు. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి సముద్రాల వారి సంభాషణలే. ఈ చిత్రానికి వెన్నెముక, గుండెకాయ, ఆయు పట్టు అన్నీ కూడా ఆ సంభాషణలే అని మనం చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు నటించిన తదుపరి చిత్రం 1956లో చింతామణి అనే చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం పిఎస్ రామకృష్ణారావు గారు వహించగా, ఇందులో రామారావు గారు, భానుమతి గారు, జమున గారు, ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, కె రఘురామయ్య గారు, అమర్నాథ్ మొదలైన వారు నటించారు. సంగీతం టీవీ రాజు గారు, ఆదినారాయణరావు గారు. భరణి పిక్చర్స్ అనే పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఆ తర్వాత 1956లోనే వచ్చిన మరొక సినిమా జయం మనదే. దీనికి దర్శకత్వం తాతినేని ప్రకాశ్రావు గారు. ఇందులో రామారావు గారు, అంజలీదేవి, ఆర్ నాగేశ్వరరావు గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల గారు అందించగా, ఈ గీత రచన సముద్రాల రాఘవాచార్య గారు. 1956లో విడుదలైన మరొక ఎన్టీఆర్ గారి చిత్రం సొంత ఊరు. ఈ సినిమా 23 మే 1956లో విడుదలైంది. నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రముఖ గాయకుడు ఘంటసాల నిర్మించిన ఈ చిత్రం 1956 మేలో విడుదలైంది. ఈ సినిమాకు దర్శకత్వం ఈఎస్ఎస్ మూర్తి గారు వహించగా, ఇందులో రామారావు గారు, రాజసులోచన గారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, గీత రచన సముద్రాల రాఘవాచార్య గారు, నిర్మాణ సంస్థ జీవీఎస్ ప్రొడక్షన్స్.
విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా. ధ్యానించున్నది నా హృదయములో, నా మనస్సులో నీ రూపమినే ధ్యానించున్నది. కొలుతును నిన్నే ప్రణయ దేవిగా, లోకములన్ని ఏకమయైనా ఇక నాదానలేగా. నీ రూపమినే ధ్యానించున్నది
ఈ విరహములో, ఈ నిరాశలో My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వెల్పులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. విజయవారి అజరామర అపురూప కళాఖండం మాయాబజార్ ఇప్పుడు రంగులతో సింగారించుకుని మన ముందుకు వచ్చేసింది. రసజ్ఞులైన ప్రేక్షకులకు ఇది పంచభక్ష పరమాన్నాలతో కూడిన షడ్రసోపేతమైన విందె. ఈ సందర్భంగా మాయాబజార్ చిత్ర నిర్మాణ కాలం నాటి ఆసక్తికరమైన ముచ్చట్లన్నీ నేనిప్పుడు మీకు చెప్పేస్తాను. మాయాబజార్ చిత్రాన్ని కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించాలని విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నిశ్చయించుకున్నారు. కేవీ రెడ్డి గారు పగడ్బందీగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ప్రధాన పాత్రల ఎంపిక పూర్తయింది, ఒక్క శ్రీకృష్ణ పాత్రకు తప్ప. అప్పటిదాకా కృష్ణ పాత్రను సిఎస్ఆర్ ఆంజనేయులు, ఈలపాట రఘురామయ్య ఎక్కువగా వేసేవారు. ఈ చిత్రం ద్వారా ఎవరైనా కొత్త వారిని శ్రీకృష్ణుడుగా పరిచయం చేయాలని కేవీ రెడ్డి అనుకున్నారు. అప్పటికే విజయవారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఎన్టీ రామారావును కృష్ణుడుగా చూపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనలో కలిగింది. అంతే, శ్రీకృష్ణుడుగా ఎన్టీఆర్ను నిశ్చయించేసుకున్నారు ఆయన. ఇంతకు ముందే ఘంటసాల గారు నిర్మించిన సొంత ఊరు సినిమాలో అంతర్నాటకంలో ఎన్టీఆర్ కృష్ణుడుగా కనిపించారు. అందులో ఆయన్ను కృష్ణుడుగా చూసిన ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దానితో ఇక కృష్ణ పాత్ర చేయకూడదని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఓ రోజు మాయాబజార్ విషయం రామారావు గారికి చెప్పారు కేవీ రెడ్డి గారు. ఎన్టీఆర్ నెత్తిపై పిడుగుపడ్డట్టు అయింది. గురువుగారు, దయచేసి నన్ను కృష్ణుడిగా చూపించాలన్న మీ ప్రయత్నాన్ని మానండి, అది మనిద్దరికి మంచిది కాదు అని ఖరాఖండిగా చెప్పేశారు ఎన్టీఆర్. కానీ రెడ్డి గారు తన నిర్ణయం మార్చుకోలేదు, వెనకడుగు వేయలేదు. నువ్వు కృష్ణుడిగా బాగుంటావు, నిన్ను సక్సెస్ఫుల్ కృష్ణుడుగా నిలబెట్టే బాధ్యత నాది, భారం నాపై వదిలే అని ధైర్యం చెప్పారు. గురువు మాటను కాదనలేకపోయారు ఎన్టీఆర్. కానీ లోపల భయం పీకుతూనే ఉంది. అంతవరకు సినిమాల్లో కృష్ణుడి గెటప్ ఒక పంధాలో ఉండేది. కృష్ణ పాత్రకు సగం కిరీటాన్ని వాడేవారు, ఒక నెమలి ఈకను ఒక సైడ్కి గుచ్చేవారు. ఆ విధానానికి కేవీ రెడ్డి గారు స్వస్తి పలికి కృష్ణుడి గెటప్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. చక్కని పట్టు పీతాంబరాలు, మెడలో వైజయంతిమాల, నిండైన ఆభరణాలతో అలంకార ప్రియుడిగా శ్రీకృష్ణుని రూపంలో రామారావు గారిని తీర్చిదిద్దారు. వీటితో పాటు సంపూర్ణమైన కిరీటం పెట్టి మధ్యలో నెమలి ఈకల గుత్తిని ఏర్పాటు చేశారు. ఆ దివ్యమంగళ స్వరూపంలో ఎన్టీఆర్ను చూసిన రెడ్డికి అప్రయత్నంగా కళ్ళనీళ్లు తిరిగాయి. ఒళ్ళు పులకరించి రోమాంచితులయ్యారు ఆయన. ముహూర్తం చూసుకుని సెట్కు రమ్మని రామారావు గారికి చెప్పి ఆయన లొకేషన్కు వెళ్ళి బయలుదేరారు. వెళ్లేదారిలో ఒకే ఆలోచన, ఎన్టీఆర్లో కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలి అని. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. లొకేషన్లో దిగగానే సాంకేతిక నిపుణులను, నటీనటులను అందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పరిచారు. రామారావు కారు దిగగానే నిజంగా శ్రీకృష్ణుణ్ణి చూసినంతగా ఫీల్ అయిపోండి, పొగడ్తలతో ముంచెత్తండి, అవసరమైతే సాష్టాంగ ప్రణామాలు సైతం చెయ్యండి అని అందరికీ వివరించి చెప్పారు. ఎన్టీఆర్ అక్కడికి రాగానే అందరూ రెడ్డిగారు చెప్పినట్టు తూచా తప్పకుండా చేశారు. దాంతో రామారావు గారికి ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. మొదట్లో కాస్త తడబడినా పోను పోను ఆ పాత్రలో అద్భుతంగా చేయడం అలవడింది. చివరికి అపర శ్రీకృష్ణ భగవానుడినే తెరపైకి ఆవిష్కరించారు మన రెడ్డిగారు.
మళ్ళీ పరుండే ఉమసలు తో
మైండ్ మీడియా శ్రోతలందరికీ వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఎన్టీఆర్ గారు 1956లో నటించిన మరొక చిత్రం ఉమాసుందరి. ఈ చిత్ర కథలో ఎన్టీఆర్ గారు రాజుగా, శ్రీరంజని గారు రాణిగా నటించారు. వారు శివభక్తులు. ఒకసారి రాజ్యంలో కరువు కాటకాలు సంభవించి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలంతా తిండి నీరు దొరక్క దూర ప్రాంతాలకు వలస వెళ్తారు. రాజు, రాణి, పిల్లలు కూడా అదే మార్గం పడతారు. అయితే దారిలో వారు విడిపోతారు. తన వారు ఏ పులివాతకో బలైపోయింటారని రాజు చింతిస్తాడు. జీవిత ప్రయాణంలో అంతా బాటసారులే కదా, సిరి సంపదలు, బంధుమిత్రులు అంతా బూటకమని రాజు వైరాగ్యం వెలిబుచ్చుతాడు. ఆ భావాన్ని చక్కని పద్యాలలో మాస్టారు గానం చేశారు ఈ చిత్రంలో. ఆ సమయంలో సాంబశివుడు అంటే మన నాగభూషణం గారు ఒక సాధువు వేషంలో రాజు దగ్గరికి వచ్చి వేదాంతం చెప్తారు. ఎన్టీఆర్ కు ఘంటసాల, నాగభూషణానికి పిఠాపుర నాగేశ్వరరావు గారు నేపథ్యాన్ని ఇచ్చారు. ఈ చిత్రానికి సంగీతం అశ్వత్థామ గారు, పద్యరచన సదాశివ బ్రహ్మం గారు. తారసిల్లిన బాటసారులంతే కదా ఆలుబిడ్డలు జీవయాత్రలోన, సిరి సంపదలు కల్ల మెరుపులంతే కాని శాశ్వతంబు కాబోవు జగతిలోన అంటూ వచ్చే ఈ గీతం పలువురి మన్ననల్ని అందుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం పి పుల్లయ్య గారు వహించగా ఎస్ అరుణలక్ష్మి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రామారావు గారు, శ్రీరంజని గారు, నాగభూషణం గారు, కన్నమ్మ గారు, రేలంగి గారు, నాగయ్య గారు, పేకేటి వారు నటించారు. సంగీతం అశ్వత్థామ గారు, నేపథ్యగానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పిఠాపుర నాగేశ్వరరావు గారు. నిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్. ఇందులో పద్యాలు 12 పాటలు ఉన్నాయి. తెలుగు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ మానధనుడైన రారాజుగా చిరస్మరణీయుడయ్యారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల జయాపజయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర. సినిమా పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే. సినిమా రంగం ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందడానికి, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడానికి ఎన్టీఆర్ రాత్రింబవళ్లు చేసిన కృషి, అతని క్రమశిక్షణ, సమయపాలన ముఖ్య కారణాలు. అలుపు లేకుండా నిర్విరామంగా షూటింగ్లలో పాల్గొని పని రాక్షసుడిగా పేరు పొందారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటించిన డజన్ల కొద్ది సినిమాలు విడుదలైన సంవత్సరాలు అనేకం. 1964లో 15 చిత్రాల్లో ఆయన నటించారు. రాత్రి 2.5 గంటలకే ఆయన నిద్రలేస్తారు. కాలకృత్యాలు, యోగా, పూజ మొదలైనవి పూర్తి చేసుకుని భోజనం చేసి సూర్యోదయానికి పూర్వమే మేకప్ వేసుకుని సిద్ధంగా ఉండేవారు. స్టూడియోలో షూటింగ్ పైనే ఆయన దృష్టంతా, మరో ధ్యాస ఉండేది కాదు. కాలం విలువ చాలా బాగా తెలిసినవారు ఎన్టీఆర్. కాలాన్ని పని రూపంలోకి మార్చుకున్నారు. దానితో డబ్బు, హోదా, కీర్తి సంపాదించుకున్నారు. ఆయన నటించిన మొత్తం చిత్రాలు 295. వీటిలో 278 తెలుగు, 14 తమిళం, 3 హిందీ. ఆయన పాత్రల్లో కనిపించినంత వైవిధ్యం మరో హీరోలో కనిపించదు. హీరో, విలన్, తండ్రి, కుమారుడు, ఇలా అన్ని పాత్రలను ఏకకాలంలో రక్తి కట్టించారు మన ఎన్టీఆర్. ఆయన సినిమాలకు వసూళ్లలో అగ్రస్థానం లభించేది. అవి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. విజయవాహిని స్టూడియోలు ఆసియాలోనే అతి పెద్ద స్టూడియోలుగా అభివృద్ధి చెందడానికి ఆయన తొలి సినిమాలు ఎంతో దోహదం చేశాయి. అన్ని జూబ్లీ సినిమాలే. ఆయన తొలి పారితోషికం 5,000, చివరి దశలో 25 లక్షల వరకు తీసుకున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పట్టిందల్లా బంగారం అయింది. రాశిలోనే కాదు, వాసిలో కూడా ఆయన సినిమాలది అగ్రస్థానం. ఎన్టీఆర్ నటించినన్ని పౌరాణిక చిత్రాలు ప్రపంచంలో మరే ఇతర నటుడు నటించలేదు. రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా ఆయన పాత్రలు ప్రజలను అపర భగవంతునిగా ఆరాధించారు. ఒకే సినిమాలో నాయక, ప్రతినాయక పాత్రలు ధరించిన ఘనత కూడా ఆయనదే. 43 పౌరాణికాలు, 12 చారిత్రకాలు, 55 జానపదాలు, 185 సాంఘికాలు ఆయన చిత్రాలు. అందులో 141 శతదినోత్సవాలు లేక రజతోత్సవాలు జరుపుకున్నాయి. 6 సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. లవకుశ 75 వారాలు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. క్యాలెండర్ను తిప్పేసిన తొలి తెలుగు సినిమా ఇది. నటరత్న, పద్మశ్రీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదులు ఆయనకి లభించాయి. చిత్ర నిర్మాణం, దర్శకత్వం, నటనపై ఎన్టీఆర్ పంథ మరువలేనిది. 56లో ఎన్టీఆర్ నటించిన మరొక చిత్రం చిరంజీవులు. ఒక పల్లెటూరులో మోహన్ అంటే ఎన్టీఆర్, రాధ, జమున ఇరుగు పొరుగు నివసించే పిల్లలు. చిన్ననాటి నుంచి వారిద్దరి మధ్య చెలిమి మొగ్గ తొడిగింది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు. మోహన్ తండ్రి మిఠాయి బండి నడిపేవాడు. కాలక్రమేణా వారిద్దరూ పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికి పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. అయితే అంతకుముందే వారిద్దరూ కలిసి తిరునాళ్లకు వెళ్తారు. అక్కడ డాక్టర్ కృష్ణ రాధను చూస్తాడు. పెళ్లి కోసం బంగారు వస్తువులు కొనడానికి వెళ్లిన మోహన్ దురదృష్టవశాత్తు కంటి చూపుకి దూరం అవుతాడు. కొంతకాలం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. సకాలంలో మోహన్ ఇంటికి రాకపోవడం వల్ల అతన్ని మోసగాడిగా భావించి రాధకు డాక్టర్తో పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తారు. మోహన్ ఇంటికి తిరిగి వచ్చి రాధకు పెళ్ళైపోయిందని తెలిసి బాధపడతాడు. తిరిగి టౌన్కి వెళ్లిన మోహన్కు డాక్టర్ కృష్ణ ఆశ్రయమిచ్చి అతనికి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. రాధకు అతన్ని పరిచయం చేయగా ఆమె మోహన్ను చూసి నిర్ఘాంతపోతుంది. చూపు వచ్చిన మోహన్ పల్లెటూరికి తిరిగి వెళ్తాడు. అతన్ని వెతుక్కుంటూ రాధ కూడా వెళ్తుంది. వారిద్దరూ చిన్ననాడు నిర్మించుకున్న పొదరిల్లు వద్ద ప్రాణాలు విడుస్తారు. ఇది ఈ చిత్ర నేపథ్యం. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించగా ఇందులో రామారావు గారు, జమున గారు, గుమ్మడి గారు, సిఎస్ఆర్ గారు, బాలసరస్వతి గారు, మాస్టర్ బాబ్జీ, బేబీ శశికళ నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఘంటసాల మాస్టర్ అందించగా గీత రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, విఎన్ రెడ్డి గారి ఛాయాగ్రహణం, నిర్మాత వినోద ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ. తెల్లవారగ వచ్చే తెలియగ నాసామి అనే పాట మల్లాది రామకృష్ణ గారు రాయగా లీలగారు గానం చేశారు. ఈ పాట ఇదే సినిమాలోది. ఇప్పుడు ఈ చక్కటి పాటని విందాం.
మాయా సంసారం తమ్ముడు, ఇది మాయా సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయా సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయా సంసారం తమ్ముడు, ము అర్థము ఉంది మగమాట మెందుకు, సుఖ దుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు. ముఖము అర్థము ఉంది మగమాట మెందుకు, సుఖ దుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు. సకల సమ్మోహన సంసారమౌదున, సకల సమ్మోహన సంసారమౌదున, సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న, సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న. మాయ సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు, కోరి తెచ్చుకున్న భారం అంతేగాని దారా పుత్రులు నిన్ను దరి చేస్తుతారా. కోరి తెచ్చుకున్న భారం అంతేగాని దారా పుత్రులు నిన్ను దరి చేస్తుతారా. తేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు, తేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు. సారము సత్యము సర్వము పరమాత్మ. మాయ సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు, వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది, వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది, పోయేటప్పుడు కొనిపోయేదేముంది, పోయేటప్పుడు కొనిపోయేదేముంది. అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు, అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు, వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి. మాయ సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు,
తమ్ముడు తమ్ముడు, ఇప్పుడు తెలిసిందా? ప్రపంచంలో తిరిగిన కొద్ది తిరిగిన కొద్ది అన్ని బాధలే నేను చెబితే విన్నావా? వేవివాడ, నీ చేతిలో ఏముంది? అంత మాయ. నువ్వు చావాలనుకున్నా చావలేవు.
నా చావుకి నీయటేమిటి? అదిగో చూడు చూడు నాగేంద్ర, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు.
మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సరేగా తమ్ముడు, నీ పెళ్ళాం పిల్లలు ఎక్కడికి పోయారు?
పుట్టింటికి బయలుదేరి చచ్చిపోయారు.
నా పెళ్ళం కూడా ఒకసారి అలాగే చేసిందిలే.
నమ్మకు రాయిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా, తోలు బొమ్మలు రాజీవా. నమ్మకు రాయిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా, తోలు బొమ్మలు రాజీవా. బొమ్మ తిరుచినను నమ్మిన వారికి సాయుజము రాజీవా, శివతాన్నిత్యము రాజీవా. బొమ్మ తిరుచినను నమ్మిన వారికి సాయుజము రాజీవా, శివతాన్నిత్యము రాజీవా. ఘోర దురిత సంసార జలధిలో జ్ఞానము చేయుత అజ్ఞానమయదుదీత, జీవా జ్ఞానమ చేయుత అజ్ఞానమయదుదీత. ఘోర దురిత సంసార జలధిలో జ్ఞానమ చేయుత అజ్ఞానమయదుదీత, జీవా జ్ఞానమ చేయుత
అజ్ఞానమే ఎదురీత
మోహమెందుకి దేహముపై విధి కాలు తిష్టి రాజీవ ఉత్తగాలి తిష్టి రాజీవ
మోహమెందుకి దేహముపై ఇది తోలు తిష్టి రాజీవ ఉత్తగాలి తిష్టి రాజీవ
నమ్మతురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవ తోలు బొమ్మలు రాజీవ
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వెల్పులు కార్యక్రమంలో మనం మన ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. 1963లో నర్తనశాల అనే సినిమాలో అర్జునుడిగా, నాట్యాచార్యుడు బృహన్నలగా నటించమని నిర్మాత లక్ష్మీరాజ్యం గారు తనను కోరినప్పుడు ఉత్తర పాత్ర వేస్తున్న ఎల్ విజయలక్ష్మి అద్భుత నాట్యకారిణి, ఆమెకు నాట్యం నేర్పగల గురువుగా వెయ్యాలి. సరే, ఓ నెల తర్వాత నా నిర్ణయాన్ని తెలియపరుస్తాను అన్నారు ఎన్టీఆర్. కూచిపూడి నాట్య గురువు వెంపటి పెద సత్యాన్ని రోజు ఇంటికి పిలిపించుకుని తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు నాట్యం అభ్యసించి నాట్యం చేయగలనన్న నమ్మకం వచ్చాకే నర్తనశాలలో నటించడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ దర్శకుడిగా ఉన్నప్పుడు కళా దర్శకత్వంపై కూడా ఎంతో అవగాహన ప్రదర్శించేవారు. కాస్ట్యూమ్స్, మేకప్, కిరీటాలు, సెట్లో కనపడే దృశ్యాలు అన్నిట్లోనూ ఆయన అభిరుచి, ఆలోచన కనపడేది. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధనుడి కిరీటంలో పడగ విప్పిన త్రాచు బొమ్మ ఉంటుంది. దీన్ని చూడమని చెప్తారు సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ గారు. జెండాపై, పాదరక్షలపై, పక్కన వింజామర్లపై అన్నిటా తాచుపడగ. అతనికి పాండవులపై పగ కాబట్టి పగబట్టిన తాచును దుర్యోధనుడికి ప్రతీకగా అనుకున్నారన్నమాట. దానవీర సూరకర్ణలో కర్ణుడి నుదుట తిలకం కాంతిరేఖల సూర్యబింబం. కర్ణుడు సూర్యపుత్రుడని చెప్పేందుకు సంకేతంగా ఈ సూర్యుడి తిలకాన్ని వాడారు. 1991లో నందగోపాల్ గారు సామ్రాట్ అశోక అనే సినిమా షూటింగ్ చూడడానికి వెళ్లారట. అశోకుడికి తిష్యరక్షితకు తొలి రేయి ఘట్టం. సెట్టింగ్ పరికించి చూస్తే రాజభవనం పిట్టగోడలపై వరుసగా నెమళ్ళు, నెమలి వెనక నెమలి మౌల్స్ ఉన్నాయట. గోడలపై, గుమ్మటాలపై నెమళ్ల బారులు. ఏమిటిది అని అడిగారట నందగోపాల్ గారు. ఎన్టీఆర్ గారు ఇలా చెప్పారట, అశోకుడు శృంగార పురుషుడు, శృంగార ప్రియులకు నెమలి అంటే మక్కువ ఎక్కువ, అందుకే సింబాలిక్గా ఈ నెమళ్ల బారులు అని చెప్పారట. ఇంతటి కళాభిజ్ఞత గల ఎన్టీఆర్ తెలుగు సినిమాకు సంబంధించి తనదైన వస్తు సంపదను భావితరాలకు అందించాలనే సంకల్పంతో తన చిత్రాలలోని పురాణ పాత్రలు ధరించిన ఆభరణాలు, కిరీటాలు, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ అన్నీ భద్రపరిచి మద్రాసు నుండి హైదరాబాదుకు తెచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లోని తన ఇంట్లో మ్యూజియం ఏర్పాటు చేద్దామనుకున్నారు. వాటిలో ఆయన 18-19 ఏళ్ల వయసులో బెజవాడ కాలేజీ వార్షికోత్సవంలో స్త్రీ పాత్ర ధరించిన చీర కూడా ఉంది. రాచమల్లు దౌత్యం అనే ఆ నాటకంలో ఆయన నాయకురాలు నాగమ్మ వేషం వేశారు. మీసం తీయనంటే సరే మీసంతోనే వేషం వేయమన్నారు. ఆ వేషానికి తల్లి నుంచి పట్టుచీర అరువు తీసుకుని కట్టుకున్నారు ఎన్టీఆర్. ఆ నాటకం చూసిన తల్లి సీతారామమ్మ గారు మురిసిపోయి, ఆ చీర నీదే బాబు, రేపు ఇంకో నాటకానికి అవసరం రావచ్చు అని కానుకగా ఇచ్చారట. నందగోపాల్ గారు 1970లో ఎన్టీఆర్ నాతో మాట్లాడుతూ, అమ్మ ఇచ్చిన పట్టుచీర ఇప్పటికీ నా వద్దనే ఉంది, చీరలో అమ్మను చూసుకుంటున్నాను అన్నారు. ఆయన మ్యూజియంకి చట్టపరమైన అవరోధాలు ఉంటే అవన్నీ తొలగిపోయి ఆ తలుపులు తెరుచుకోవాలి అని ఆయన కోరిక. ఎన్టీఆర్ పేరు గర్వంగా చాటుకునే కుటుంబ సభ్యులు తమలో తాము రాజీపడి ఆ మ్యూజియం తెరిస్తే తెలుగు సినిమాకే ఒక అలంకారం అమరుతుందని భావిస్తారు నందగోపాల్ గారు. 1956లో ఎన్టీఆర్ ఇంకా శ్రీ గౌరీ మహత్యం, పెంకి పెళ్ళాం, చరణదాసి, భాగ్యరేఖ అనే చిత్రాల్లో నటించారు. భాగ్యరేఖ చిత్రం మాత్రం 1957లో వచ్చింది. బిఎన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి తీసిన బంగారు పాప చిత్రం నిరాశపరిచింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన బిఎన్ వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేకపోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథని చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని, బిఎన్ బంగారు పాప తీయటానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్తోనే 1957లో భాగ్యరేఖ తీశారు. అలా అది తమ స్వంత సంస్థ వాహిని వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అయింది. అయితే అది ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా పెద్ద హిట్ అయింది. ఇంతకీ ఈ చిత్ర కథ ఏమిటంటే, లక్ష్మి అనే పిల్ల ఉంటుంది. ఈ పిల్లే పెద్దయ్యాక జమునగా మారుతుందన్నమాట. చిన్నతనంలో ఈమె తల్లిదండ్రులను కోల్పోయి పినతండ్రి పంచన చేరుతుంది. పినతండ్రి ఆమె చేయి చూసి ఆ చేతిలో భాగ్యరేఖ మెండుగా ఉంటుంది అని అన్నాడు. లక్ష్మి పినతల్లి మన సూర్యకాంతం గారు తన కూతురు కాత్యాయని, అంటే పెద్దయ్యాక షావుకారు జానకి గారు ఈ పాత్రను ధరించారన్నమాట. ఈ సూర్యకాంతం గారు తన కూతుర్ని ముద్దు చేస్తూ లక్ష్మిని హింసిస్తూ ఉంటారన్నమాట. లక్ష్మి తన తాత వద్దకు వెళ్లి పెరుగుతుంది. కాని వృద్ధుడైన తాత మరణించడంతో మళ్లీ పినతల్లి తండ్రుల వద్దకు చేరుతుంది. అక్కడ కాత్యాయన్ని చూడ్డానికి వచ్చిన పెళ్లివారు లక్ష్మిని చేసుకుంటామని అంటారు. పినతల్లి నిష్ఠూరాలకు బాధపడి లక్ష్మి ఇంటి నుండి వెళ్లిపోతుంది. తిరుపతిలో దైవ దర్శనం చేసుకుని ఆత్మహత్యకు సిద్ధమవుతుంది. కాని అప్పుడే ఒక తప్పిపోయిన చిన్న పిల్లను కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తుంది. లక్ష్మి కథ విని ఆ ధనిక కుటుంబం ఆమెను తమతో తీసుకెళ్లి తమ ఇంట్లో ఉంచుకుంటారు. అక్కడ వారి కొడుకు మన ఎన్టీ రామారావు గారు లక్ష్మిని పెళ్లాడదలిచి ఎలాగో తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాడు. తీరా పెళ్లి సమయంలో పినతల్లి ఇతరులు పన్నిన పన్నాగం వల్ల పెళ్లి ఆగిపోతుంది. లక్ష్మి ఇంటి నుంచి దూరమవుతుంది. ప్రియుడితో మద్రాసు వెళ్లి కాత్యాయిని కష్టాల పాలవుతుంది. ఆమెను లక్ష్మి ఆదుకుంటుంది. మంచం పట్టిన కథానాయకుడు మళ్లీ లక్ష్మి రాకతో కోలుకుంటాడు. ఈ చిత్రానికి బిఎన్ రెడ్డి గారు దర్శకత్వం వహించగా కథను పాలగుమ్మి పద్మరాజు గారు అందించారు. ఈ చిత్రానువాదం బిఎన్ రెడ్డి గారు. ఇందులో రామారావు గారు, జమున గారు, సూర్యకాంతం గారు, షావుకారు జానక్ గారు, రేలంగి గారు, అల్లు రామలింగయ్య గారు, రమణారెడ్డి గారు, సిఎస్ఆర్ పి హేమలత, డాక్టర్ జీవి సుబ్బారావు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, నృత్యాలు వెంపటి సత్యం గారు అందించారు. గీత రచన కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఎర్రమాకుల ఆదిశేషారెడ్డి గారు, సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు గారు, ఛాయాగ్రహణం బిఎస్ కొండారెడ్డి గారు అందించగా టివిఎస్ శర్మ గారు, వాసు గారు కళాకూర్పు అందించారు. పొన్నలూరి బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మనసా తెలుసా నీ విరాగమంతా వృధాయని తెలుసా, మనసా తెలుసా నీ విరాగమంతా వృధాయని తెలుసా, మనసా తెలుసా అనుబంధాలను పెంచేనని నీ అనుకునేది దేవా, నీ మనసున భ్రమ దేవా, మమకారమనే బాధ్యము మరి మరి తెలవేసెను తెలుసా, మనసా తెలుసా నీ విరాగమంతా వృధాయని తెలుసా, మనసా తెలుసా
వరకు. మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం జూలై 25 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.